గలతీయులు. పాల్ ఒక అపొస్తలుడు. గలతీయలోని చర్చిలకు ప్రస్తుత దుష్ట యుగం నుండి మనలను రక్షించడానికి మన పాపాల కోసం తనను తాను అర్పించుకున్న మన తండ్రి అయిన దేవుని నుండి మరియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృప మరియు శాంతి కలుగుగాక. మన తండ్రి మరియు తండ్రి చిత్తానుసారం ఎప్పటికీ మరియు ఎప్పటికీ మహిమ పొందండి. వెనక్కి తిరగడం. క్రీస్తు దయతో మిమ్మల్ని పిలిచిన వ్యక్తిని మీరు ఇంత త్వరగా విడిచిపెట్టి వేరే సువార్త వైపు మొగ్గు చూపుతున్నందుకు నేను ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా సువార్త కాదు. స్పష్టంగా కొంతమంది మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టి క్రీస్తు సువార్తను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కాని మేము లేదా పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరొక సువార్తను ప్రకటించినప్పటికీ అతను శాశ్వతంగా ఖండించబడాలి. మేము ఇప్పటికే చెప్పినట్లు ఇప్పుడు నేను మళ్లీ చెప్తున్నాను. మీరు అంగీకరించిన దానికంటే ఎవరైనా మీకు సువార్త ప్రకటిస్తే అతను శాశ్వతంగా ఖండించబడాలి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవుడు సృష్టించినది కాదని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను దానిని ఏ మనిషి నుండి పొందలేదు, నాకు బోధించబడలేదు. బదులుగా నేను యేసుక్రీస్తు నుండి ప్రత్యక్షత ద్వారా దానిని పొందాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య: క్రీస్తు దేహంలోని ఎవరైనా ఆయనను విడిచిపెట్టి ఆయన మోక్షాన్ని పొందే పరిస్థితిలో లేరు. అయితే వారు పశ్చాత్తాపం చెంది ఆయన వైపు తిరిగిన వారిని ఎల్లప్పుడూ స్వాగతిస్తున్నట్లుగా ఆయన వద్దకు తిరిగి రావచ్చు. ఇది ఇస్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన సందేశం. పశ్చాత్తాపపడి తిరిగి వెళ్ళు. వ్యాఖ్యను ముగించు. అన్యజనులకు సువార్త. ఎందుకంటే నేను దేవుని చర్చిని ఎంత తీవ్రంగా హింసించాను మరియు దానిని నాశనం చేయడానికి ప్రయత్నించాను. జుడాయిజంలో నా మునుపటి జీవన విధానం గురించి మీరు విన్నారు. అయితే నన్ను పుట్టినప్పటి నుండి వేరుచేసి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల మధ్య తన కుమారుని బోధించుటకు నాలో తన కుమారుని బయలుపరచుటకు సంతోషించినప్పుడు నేను ఎవ్వరినీ సంప్రదించలేదు, యెరూషలేముకు వెళ్లలేదు. నాకు ముందు అపొస్తలులుగా ఉన్నవారిని చూడండి. కాని నేను వెంటనే అరేబియాకు వెళ్లి తరువాత డమాస్కస్కు తిరిగి వచ్చాను. 3 సంవత్సరాల తర్వాత నేను పీటర్తో పరిచయం పొందడానికి యెరూషలేముకు వెళ్లి అతనితో 15 రోజులు ఉన్నాను. నేను ఇతర అపొస్తలుల్లో ఎవరినీ చూడలేదు, ప్రభువు సోదరుడైన జేమ్స్ మాత్రమే. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ఒక ప్రయాణ సువార్తికుడు లేకుండా క్రీస్తును ప్రకటించవచ్చు. వ్యాఖ్యను ముగించు. 14 సంవత్సరాల తర్వాత నేను మళ్లీ బర్నబాస్తో కలిసి యెరూషలేముకు వెళ్లాను. నేను టైటస్ని కూడా వెంట తీసుకెళ్లాను. నేను ఒక ప్రత్యక్షతకు ప్రతిస్పందనగా వెళ్లి అన్యజనుల మధ్య నేను ప్రకటించే సువార్తను వారి ముందు ఉంచాను. కాని నేను పరుగెత్తుతున్నానో లేక నా రేసును వృధాగా నడిపించానో అనే భయంతో నాయకులు అనిపించుకున్న వారికి ప్రైవేట్గా ఇలా చేశాను. ఇంకా నాతో ఉన్న తీతు కూడా గ్రీకు దేశస్థుడే అయినప్పటికీ సున్నతి చేయించుకోవాలని బలవంతం చేయలేదు. ఈ విషయం తలెత్తింది ఎందుకంటే క్రీస్తు యేసులో మనకున్న స్వాతంత్ర్యాన్ని గూఢచర్యం చేయడానికి మరియు మనల్ని బానిసలుగా చేయడానికి కొంతమంది తప్పుడు సోదరులు మా ర్యాంకుల్లోకి చొరబడ్డారు. సువార్త యొక్క సత్యం మీతో నిలిచి ఉండేలా మేము వారికి క్షణమైనా లొంగలేదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: క్రీస్తు శరీరంలో ఉన్న వ్యక్తి తప్ప తప్పుడు సోదరులు ఎవరూ కాగలరు. కాని ఇప్పుడు క్రీస్తు యొక్క రక్షణ యొక్క శుభవార్తకి విరుద్ధంగా క్రీస్తును దేవుడని తిరస్కరించే బోధనను ఎవరు ప్రకటిస్తారు? వ్యాఖ్యను ముగించు. ముఖ్యమైనదిగా అనిపించిన వారి విషయానికొస్తే వారు ఏమైనా నాకు తేడా లేదు, దేవుడు బాహ్య రూపాన్ని బట్టి తీర్పు చెప్పడు, ఆ వ్యక్తులు నా సందేశానికి ఏమీ జోడించలేదు. దానికి విరుద్ధంగా పేతురు యూదులకు అప్పగించినట్లే అన్యజనులకు సువార్త ప్రకటించే బాధ్యత నాకు అప్పగించబడిందని వారు చూశారు. యూదులకు అపొస్తలునిగా పేతురు పరిచర్యలో పనిచేసిన దేవుడు అన్యజనులకు అపొస్తలునిగా నా పరిచర్యలో కూడా పనిచేస్తున్నాడు. స్తంభాలుగా పేరొందిన జేమ్స్, పీటర్ మరియు యోహాను నాకు ఇచ్చిన కృపను గుర్తించినప్పుడు నాకు మరియు బర్నబాస్కు సహవాసం యొక్క కుడి చేతిని అందించారు. మనం అన్యుల దగ్గరకు, వారు యూదుల దగ్గరకు వెళ్లాలని వారు అంగీకరించారు. వారు కోరినదల్లా మనం పేదలను గుర్తుంచుకోవడం కొనసాగించాలని నేను చేయాలనుకుంటున్నాను. పేతురు అంతియోకైకు వచ్చినప్పుడు నేను అతనిని ముఖాముఖిగా వ్యతిరేకించాను ఎందుకంటే అతను తప్పులో ఉన్నాడు. జేమ్స్ నుండి కొంతమంది పురుషులు రాకముందు అతను అన్యజనులతో కలిసి భోజనం చేసేవాడు. కాని వారు వచ్చినప్పుడు అతను సున్నతి గుంపుకు చెందిన వారికి భయపడి అన్యజనుల నుండి తనను తాను విడిచిపెట్టడం ప్రారంభించాడు. ఇతర యూదులు అతని కపటత్వంలో అతనితో చేరారు. తద్వారా వారి కపటత్వం ద్వారా బర్నబా కూడా తప్పుదారి పట్టించాడు. వారు సువార్త సత్యానికి అనుగుణంగా ప్రవర్తించడం లేదని నేను చూసినప్పుడు నేను వారి అందరి ముందు పేతురుతో ఇలా అన్నాను, నువ్వు యూదుడివి, అయినా యూదుడిలా కాకుండా అన్యజనుడిలా జీవిస్తున్నావు. ఎలా ఉంది? యూదుల ఆచారాలను అనుసరించమని మీరు అన్యజనులను బలవంతం చేస్తారా? చట్టాలు 15 చూడండి. కంపైలర్ యొక్క వ్యాఖ్య: పెద్ద ఆర్థిక సహకారి, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, బిడ్డ, బోధకుడు లేదా పాస్టర్ వ్యాఖ్యానించినప్పటికీ, పాపం ఎంత ముఖ్యమైన వ్యక్తిగా కనిపించినా పాపాన్ని ఎదుర్కోవాలి. విశ్వాసం లేదా చట్టం ద్వారా సమర్థించబడింది. పుట్టుకతో యూదులమైన మరియు అన్యజాతి పాపులు కానటువంటి మనకు తెలుసు. ఒక వ్యక్తి చట్టాన్ని పాటించడం ద్వారా సమర్థించబడడు. అవసరమని భావించే కర్మల పనితీరు కాని యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా. కాబట్టి మనం కూడా క్రీస్తు యేసుపై విశ్వాసం ఉంచాము. క్రీస్తుపై విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమవుతాము మరియు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాదు, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవరూ నీతిమంతులుగా ఉండరు. మనం క్రీస్తులో నీతిమంతులమని భావించినప్పుడు మనమే పాపులమని తేలితే క్రీస్తు పాపాన్ని ప్రోత్సహిస్తాడని అర్థం. ధర్మశాస్త్రము, నేను దేవుని కొరకు జీవించినట్లు నేను ధర్మశాస్త్రమునకు చనిపోయాను, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను మరియు నేను ఇక జీవించను, కాని క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. నేను శరీరంలో జీవించే జీవితం, నేను దేవుని కుమారునిపై విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. నన్ను ప్రేమించి నా కోసం తన్ను తాను అర్పించుకున్నవాడు. నేను దేవుని దయను పక్కన పెట్టను, ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా నీతిని పొందగలిగితే క్రీస్తు ఏమీ లేకుండా మరణించాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ఒక క్రైస్తవుడు పాపిగా మారవచ్చు. అందువల్ల అతను మారాలి, పశ్చాత్తాపపడాలి మరియు దేవుని క్షమాపణ కోరాలి. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ఒక వ్యక్తి క్షమాపణ కోరుతూ పాపానికి చనిపోయినప్పుడు అతని మరణంలో ఖననం చేయబడి బాప్తిస్మం తీసుకున్నాడు, అంటే లీనమై దేవుని చేత లేపబడి క్రీస్తు రాజ్యంలో ఉంచబడ్డాడు. అతను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు. వ్యాఖ్యను ముగించు. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మీరు ఆత్మను పొందారా లేదా మీరు విన్నదానిని విశ్వసించారా? ఆత్మతో ప్రారంభించిన తర్వాత మీరు ఇప్పుడు మీ లక్ష్యాన్ని మానవ ప్రయత్నం ద్వారా సాధించడానికి ప్రయత్నిస్తున్నారా? మీ లక్ష్యాన్ని సంపాదించుకోండి. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చి మీ మధ్య అద్భుతాలు చేస్తాడా లేదా మీరు విన్నదానని మీరు నమ్ముతున్నారా? అబ్రహామును పరిగణించండి. మోసెస్ యొక్క ధర్మశాస్త్రానికి 400 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించాడు. అతను దేవుణ్ణి నమ్మాడు మరియు అతని విశ్వాసం ప్రకారం పనిచేశాడు మరియు అది అతనికి నీతిగా పరిగణించబడింది. కాబట్టి విశ్వసించేవారు అబ్రహాము సంతానం అని అర్థం చేసుకోండి. దేవుడు విశ్వాసం ద్వారా అన్యజనులను సమర్థిస్తాడని లేఖనము ముందే ఊహించి అబ్రహాముకు సువార్తను ముందుగానే ప్రకటించింది. నీ ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి విశ్వాసం ఉన్నవారు అబ్రహాముతో పాటు విశ్వాసం కలిగి ఉంటారు. ధర్మశాస్త్రాన్ని పాటించడంపై ఆధారపడే వారందరూ శాపానికి గురవుతారు, ఎందుకంటే ఇది ఇలా వ్రాయబడింది: ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతిదాన్ని కొనసాగించని ప్రతి ఒక్కరూ శాపానికి గురవుతారు. స్పష్టంగా ఎవరూ చట్టం ద్వారా దేవుని ముందు సమర్థించబడదు, ఎందుకంటే నీతిమంతులు విశ్వాసం ద్వారా జీవిస్తారు. చట్టం విశ్వాసం మీద ఆధారపడి లేదు, దానికి విరుద్ధంగా. వీటిని చేసేవాడు వాటి ద్వారా జీవిస్తాడు. క్రీస్తు మనకు శాపంగా మారడం ద్వారా చట్టం యొక్క శాపం నుండి మనలను విమోచించాడు, ఎందుకంటే చెట్టుకు వేలాడదీసిన ప్రతి ఒక్కరూ శపించబడ్డారు అని వ్రాయబడింది. అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదం క్రీస్తియేసు ద్వారా అన్యజనులకు వచ్చేలా, విశ్వాసం ద్వారా మనం ఆత్మ యొక్క వాగ్దానాన్ని పొందేలా ఆయన మనలను విమోచించాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ఒకరి చర్యలు ఆజ్ఞను నెరవేర్చడానికి బాధ్యత లేకుండా ఉండవచ్చు లేదా క్రీస్తు పట్ల మరియు ఆయన క్షమాపణ పట్ల ప్రేమతో ఉండవచ్చు. వ్యాఖ్యను ముగించు. సోదరులారా, నేను రోజువారీ జీవితంలో ఒక ఉదాహరణ తీసుకుందాం. సక్రమంగా స్థాపించబడిన మానవ ఒడంబడికను ఎవరూ పక్కన పెట్టలేరు లేదా జోడించలేరు. ఈ విషయంలో కూడా ఇది జరుగుతుంది. వాగ్దానాలు అబ్రహాముతో మరియు అతని సంతానంతో చెప్పబడ్డాయి. స్క్రిప్చర్ మరియు విత్తనాలు అని చెప్పలేదు. అంటే చాలామందికి అర్థం కానీ, మరియు మీ సంతానానికి అంటే ఒక వ్యక్తి అంటే క్రీస్తు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, 430 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టిన చట్టం గతంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒడంబడికను పక్కన పెట్టలేదు మరియు ఆ విధంగా వాగ్దానాన్ని తీసివేయదు. వారసత్వం చట్టంపై ఆధారపడి ఉంటే అది ఇకపై వాగ్దానంపై ఆధారపడి ఉండదు, కాని దేవుడు తన దయతో అబ్రహాముకు వాగ్దానం ద్వారా దానిని ఇచ్చాడు. అయితే చట్టం యొక్క ఉద్దేశ్యమేమిటి? సూచించబడిన వాగ్దానం వచ్చిన సంతానం వరకు ఇది అతిక్రమాల కారణంగా జోడించబడింది. మధ్యవర్తి ద్వారా, దేవదూతల ద్వారా చట్టం అమలులోకి వచ్చింది. అయితే ఒక మధ్యవర్తి కేవలం ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించడు, కాని దేవుడు ఒక్కడే. కాబట్టి చట్టం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఖచ్చితంగా కాదు. జీవాన్ని ప్రసాదించే చట్టం ఇవ్వబడి ఉంటే ధర్మశాస్త్రం ద్వారా నీతి ఖచ్చితంగా వచ్చేది. అయితే లోకమంతా పాప ఖైదీ అని గ్రంథం ప్రకటిస్తుంది. తద్వారా వాగ్దానం చేయబడినది యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా ఇవ్వబడినది విశ్వసించే వారికి ఇవ్వబడుతుంది. ఈ విశ్వాసం రాకముందే మనం చట్టం ద్వారా ఖైదీలుగా ఉన్నాము, విశ్వాసం వెల్లడి అయ్యే వరకు బంధించబడ్డాము. కాబట్టి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడాలని మనల్ని క్రీస్తు దగ్గరకు నడిపించడానికి ధర్మశాస్త్రం బాధ్యత వహించబడింది. ఇప్పుడు విశ్వాసం వచ్చింది, మనం ఇకపై చట్టం యొక్క పర్యవేక్షణలో లేము. దేవుని కుమారులు, క్రీస్తు యేసుపై విశ్వాసం ఉంచడం ద్వారా మీరందరూ దేవుని కుమారులు. విశ్వాసం ద్వారా అది ఒక ఆజ్ఞ కాబట్టి క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించారు. క్రీస్తుయేసునందు మీరందరూ ఒక్కటే గనుక యూదుడని గ్రీకు వానియైనను దాసునిగాని స్వతంత్రునిగాని పురుషుడనైనను స్త్రీయని లేరు. మీరు క్రీస్తుకు చెందినవారైతే మీరు అబ్రహాము సంతానం మరియు వాగ్దానం ప్రకారం వారసులు. నేను చెప్పేదేమిటంటే, వారసుడు బిడ్డగా ఉన్నంతవరకు అతను మొత్తం ఆస్తిని కలిగి ఉన్నప్పటికీ అతను బానిసకు భిన్నంగా ఉండడు. అతను తన తండ్రి నిర్దేశించిన సమయం వరకు సంరక్షకులు మరియు ధర్మకర్తలకు లోబడి ఉంటాడు. అలాగే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రపంచంలోని ప్రాథమిక సూత్రాల క్రింద బానిసత్వంలో ఉన్నాము. అయితే సమయం పూర్తిగా వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, ఒక స్త్రీకి జన్మించాడు, చట్టం ప్రకారం జన్మించాడు. చట్టం క్రింద ఉన్నవారిని విమోచించడానికి మనం కుమారుల పూర్తి హక్కులను పొందుతాము. మీరు కుమారులు కాబట్టి దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయాలలోకి పంపాడు, అబ్బా తండ్రి అని పిలిచే ఆత్మ. కాబట్టి మీరు ఇకపై బానిస కాదు, కాని కొడుకు. నీవు కుమారుడవు కాబట్టి దేవుడు నిన్ను కూడా వారసునిగా చేశాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: క్రీస్తు, దేవుని రాజ్యం మరియు క్రీస్తులో ప్రజల మధ్య ఎటువంటి భేదం లేదు. యేసు జాతీయత, జాతి లేదా సంపదను చూడడు. యేసు హృదయాన్ని చూస్తున్నాడు. వ్యాఖ్యను ముగించు. పూర్వం మీరు దేవుణ్ణి తెలుసుకోనప్పుడు మీరు స్వభావరీత్యా దేవుళ్ళు కాని వారికి బానిసలుగా ఉండేవారు. కాని ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు లేదా దేవునికి తెలిసినవారు, మీరు ఆ బలహీనమైన మరియు దయనీయమైన సూత్రాల వైపుకు ఎలా తిరిగి వస్తున్నారు? కాబట్టి ఒక క్రైస్తవుడు వెనక్కి తిరిగిపోవచ్చు. బానిసత్వం? మీరు మళ్లీ వారికి బానిసలుగా ఉండాలనుకుంటున్నారా? మీరు ప్రత్యేక రోజులు మరియు నెలలు మరియు సీజన్లు మరియు సంవత్సరాలను గమనిస్తున్నారు. ఏదో ఒక విధంగా నేను మీకోసం నా ప్రయత్నాన్ని వృధా చేశానని నేను భయపడుతున్నాను. చట్టం ప్రకారం ఉండాలనుకునే మీకు చట్టం ఏం చెబుతుందో తెలియదా? చెప్పండి. ఎందుకంటే అబ్రహాముకు 2 కుమారులు ఉన్నారు, ఒకడు బానిస స్త్రీ ద్వారా మరియు మరొకరు స్వతంత్ర స్త్రీ ద్వారా. బానిస స్త్రీ ద్వారా అతని కుమారుడు సాధారణ మార్గంలో జన్మించాడు, కాని స్వేచ్ఛా స్త్రీ ద్వారా అతని కుమారుడు వాగ్దానం ఫలితంగా జన్మించాడు. ఇప్పుడు సహోదరులారా, మీరు ఇస్సాకు వలె వాగ్దానపు పిల్లలు. ఆ సమయంలో సాధారణ మార్గంలో పుట్టిన కొడుకు ఆత్మశక్తితో పుట్టిన కొడుకును హింసించాడు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. అయితే గ్రంథం ఏమి చెబుతోంది? బానిస స్త్రీని మరియు ఆమె కుమారుడిని వదిలించుకోండి, ఎందుకంటే బానిస స్త్రీ కొడుకు స్వతంత్ర స్త్రీ కొడుకుతో వారసత్వంలో ఎప్పటికీ పంచుకోడు. కాబట్టి సోదరులారా, మనం బానిస స్త్రీకి పిల్లలం కాదు, స్వతంత్ర స్త్రీకి. స్వేచ్ఛ కోసమే క్రీస్తు మనలను విడిపించాడు. కాబట్టి స్థిరంగా నిలబడండి మరియు బానిసత్వపు కాడి ద్వారా మిమ్మల్ని మీరు మళ్లీ భారం చేసుకోకండి. కంపైలర్ యొక్క వ్యాఖ్య: మీరు వెనుదిరుగుతున్నారు అంటే మీరు ఇకపై క్రీస్తులో లేరని అర్థం. నా మాటలు గుర్తుపెట్టుకో. నేను, పౌలు, చట్టం ద్వారా నీతిమంతులుగా పరిగణించబడాలని ప్రయత్నిస్తున్న మీకు చెప్తున్నాను, క్రీస్తు నుండి దూరమయ్యారు. మీరు దయ నుండి దూరంగా పడిపోయారు. అయితే విశ్వాసం ద్వారా మనం ఆశించే నీతి కోసం ఆత్మ ద్వారా మనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఎందుకంటే క్రీస్తు యేసులో ముఖ్యమైనది ప్రేమ ద్వారా విశ్వాసాన్ని వ్యక్తపరచడమే. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, మీరు దయ నుండి దూరంగా పడిపోయారు, క్రీస్తు నుండి దూరంగా పడిపోయారు. ఇది నిజమా లేక తప్పుడు ప్రకటన? తప్పు అయితే దేనిని విశ్వసించవచ్చు? వ్యాఖ్యను ముగించు. నా సహోదరులారా, మీరు స్వేచ్ఛగా ఉండడానికి పిలువబడ్డారు. కాని పాప స్వభావాన్ని విలాసపరచడానికి మీ స్వేచ్ఛను ఉపయోగించవద్దు. బదులుగా ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. మొత్తం చట్టం ఒకే ఆదేశంలో సంగ్రహించబడింది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. మీరు ఒకరినొకరు కొరుకుతూ తింటూ ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఆత్మ ద్వారా జీవించండి, మరియు మీరు పాపాత్మకమైన స్వభావం యొక్క కోరికలను తీర్చరు. ఎందుకంటే పాపాత్మకమైన స్వభావం ఆత్మకు విరుద్ధమైన దానిని మరియు ఆత్మ పాపాత్మకమైన స్వభావానికి విరుద్ధమైన దానిని కోరుకుంటుంది. వారు ఒకరితో ఒకరు విభేదిస్తున్నారు, తద్వారా మీరు కోరుకున్నది చేయలేరు. కాని మీరు ఆత్మచేత నడిపించబడినట్లయితే మీరు ధర్మశాస్త్రానికి లోబడి ఉండరు. పాప స్వభావం యొక్క చర్యలు స్పష్టంగా ఉన్నాయి. లైంగిక అనైతికత, అపవిత్రత మరియు దుర్మార్గం, విగ్రహారాధన మరియు మంత్రవిద్య, ద్వేషం, అసమ్మతి, అసూయ, ఆవేశం, స్వార్థ ఆశయం, విభేదాలు, వర్గాలు మరియు అసూయ, మద్యపానం, ఉద్వేగం మరియు ఇలాంటివి. ఇలా జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కారని నేను ఇంతకు ముందు చేసినట్లుగా మిమ్మల్ని, గలతీ క్రైస్తవులను హెచ్చరిస్తున్నాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య, పాపాత్మకమైన ఈ చర్యలు క్రైస్తవులలో పాల్ కాలంలో మరియు అప్పటి నుండి నేటి వరకు ఉన్నాయి. కాబట్టి అతని హెచ్చరిక అన్ని తరాల క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. వ్యాఖ్యను ముగించు. అయితే ఆత్మ యొక్క ఫలం ఏమిటంటే ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత మరియు స్వీయ నియంత్రణ. అలాంటి వాటికి వ్యతిరేకంగా చట్టం లేదు. క్రీస్తు యేసుకు చెందినవారు పాపపు స్వభావాన్ని, దాని కోరికలు మరియు కోరికలతో సిలువ వేశారు. మనం ఆత్మ ద్వారా జీవిస్తాము కాబట్టి మనం ఆత్మతో పాటుగా అడుగులు వేద్దాం. మనం ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ అసూయపడకుండా అహంకారంతో ఉండకూడదు. పునరుద్ధరణ. సోదరులారా, ఎవరైనా పాపంలో చిక్కుకుంటే ఆత్మీయులైన మీరు అతన్ని మెల్లగా పునరుద్ధరించాలి. కాని మిమ్మల్ని మీరు చూసుకోండి, లేదా మీరు కూడా శోధించబడవచ్చు. ఒకరి భారాలు ఒకరు మోయండి, మరియు ఈ విధంగా మీరు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు. తాను ఏమీ కానప్పుడు ఏదో ఒకటి అనుకుంటే తనను తాను మోసం చేసుకుంటాడు. ప్రతి ఒక్కరూ తన స్వంత చర్యలను పరీక్షించుకోవాలి. అప్పుడు అతను తనను తాను వేరొకరితో పోల్చుకోకుండా తన గురించి గర్వపడగలడు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన స్వంత భారాన్ని మోయాలి. వాక్యంలో ఉపదేశాన్ని పొందిన ఎవరైనా తన బోధకుడితో అన్ని మంచి విషయాలను పంచుకోవాలి. కంపైలర్ యొక్క వ్యాఖ్య, ఒకసారి రక్షింపబడినట్లయితే ఎల్లప్పుడూ రక్షించబడతారు అనే సిద్ధాంతంలో ఆధ్యాత్మికంగా ఉన్నవారు అతనిని సున్నితంగా పునరుద్ధరించాలి అని పౌలు చేసిన ఉపదేశం తప్పుడు ప్రకటన, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ రక్షించబడిన స్థితిలో ఉంటారు మరియు పునరుద్ధరించబడవలసిన అవసరం లేదు. వ్యాఖ్యను ముగించు. మోసపోకండి. దేవుణ్ణి అపహాస్యం చేయలేము. ఒక వ్యక్తి, గలతీయ క్రైస్తవుడు, పాపపు విత్తనాన్ని విత్తేవాడు నాశనాన్ని పొందుతాడు. అతను విత్తిన దానిని కోస్తాడు. తన పాపపు స్వభావాన్ని సంతోషపెట్టడానికి విత్తేవాడు ఆ స్వభావం నుండి నాశనాన్ని పొందుతాడు. ఆత్మను సంతోషపెట్టుటకు విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పొందును. మనం మంచి చేయడంలో అలసిపోకూడదు, ఎందుకంటే మనం వదులుకోకపోతే సరైన సమయంలో పంటను పండిస్తాము. కాబట్టి మనకు అవకాశం ఉన్నందున ప్రజలందరికీ, ముఖ్యంగా విశ్వాసుల కుటుంబానికి చెందిన వారికి మేలు చేద్దాం. గలతీయుల నుండి ముఖ్య అంశాలు. క్రీస్తు ఒడంబడిక స్థాపించబడినప్పుడు మోషే ద్వారా ఒడంబడిక నెరవేరింది. మీరు పోటీ ఒప్పందాలకు కట్టుబడి ఉండలేరు. ఒకరు తప్పనిసరిగా ఆచారం లేదా విశ్వాసం మధ్య ఎంచుకోవాలి. వారి పూర్వ పాపపు జీవితానికి తిరిగి వచ్చిన ఒక క్రైస్తవుడు వారు తిరిగి పశ్చాత్తాపపడి మరియు క్షమాపణ కోరితే తప్ప పాపి యొక్క బహుమతిని అందుకుంటారు.